ప్రవేశించుదురు. ఆ విధంగా జీవితాంతం వరకు వారి దుఃఖం అపరిమితంగా ఉండను. అలాది ఆశాపాసములచే బద్దులై కామక్రోధములందు లగ్నమై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించుదురు. చెప్పండి, ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసించుదురు. ఆ విధంగా జీవితాంతం వరకు వారి దుఃఖము అపరిమితముగా ఉండును. వేలాది ఆశాపాసములు చేపద్దులై కామక్రోధములకు బానిసలై ఇంద్రియ భోగము కొరకు అధర్మ మార్గము ద్వారా ధనాన్ని గడించుదురు. స్వభావం కలవారు ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యముగా భావించుదురు. మరణ పర్యంతం వారు ఆ విధంగానే జీవించుదురు. మరణం పెద వేరొక జన్మ ఉన్నదని కానీ కర్మానుసారం వివిధ దేహాలను పొందవలసి వచ్చినందుకు కానీ వారు విశ్వసించరు. వారి జీవన ప్రణాళికలు ఎప్పుడూ పూర్తి కావు. ఒక ప్రణాళిక పెదప మరొక ప్రణాళిక తయారు చేయచ్చో. అసుర స్వభావం కలిగిన ఒక మనిషి అనుభవం నాకు కలదు. అతడు చావు మంచంపై ఉన్నా తన ప్రణాళికలు పూర్తి కాలేదని, ఆయువును కనీసం 4 ఏళ్ళు పెంచమని వైద్యుడు కాళ్ళు పట్టుకొంచున్నాను. వైద్యుడు క్షణకాలం కూడా జీవితాన్ని పొడిగించలేడని అట్టి మూర్ఖులు ఎరగదాలు. కానీ అది మనిషి కోరికలను పట్టించుకున్నది. మనిషి ఆయుత సమయం కంటే ఒక క్షణం కూడా పొడిగించుట వీలు. భగవంతుడి యందు హృదయంలోని పరమాత్ముడు యందు శ్రద్ధ లేనటువంటి రాక్షస స్వభావం కలవాడు కేవలం ఇంద్రియ ప్రీతి కొరకు అన్ని రకములైన పాప కార్యములకు తయారగును. హృదయంలో సాక్షిగా భగవంతుడు ఉన్నాడని అతడు ఎరుగుదలడు. సాక్షి అయిన పరమాత్ముడు అన్ని కర్మలను చూచుండును. ఉపనిషత్తుల్లో చెప్పినట్లు వృక్షం పైన 2 పక్షుల్లో ఒకటి సుఖదుఖాలను అనుభవించే పక్షిగా, వేరొకటి సాక్షిగా ఉండు. కానీ రాక్షసులు వేదజ్ఞానాన్ని అని వేదజ్ఞానమునందు కానీ దాన్ని లేనందున పర్యవసానము లెక్క చేయక ఇంద్రియ భోగం కొరకు దేనికైనా కూడా తగ్గించుదురు. ఓం అజ్ఞానతి మీరా స్థాపితం జ్ఞానభూతలే స్వయం రూప కథామే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీ గౌరవభక్తృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రాక్షసులంటే రామాయణంలో కథల్లో చదువుతాం లేదా భాగవత పురాణంలో ఈ యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, శిశుపాలుడు, రావణుడు, కుంభకర్ణుడు, రాక్షసులు అనేవాళ్ళు లేరు. లేదా ఈ కాలంలో మనం రామాయణ భాగవతాన్ని అంగీకరించిన ఈ కాలంలో అటువంటి రాక్షసులు లేరని. కానీ ఇక్కడ రాక్షసుడు అంటే పలానా లక్షణాలు కలిగి ఉన్నవాడు. ఈ 16 అధ్యాయాల్లో రాక్షసుల యొక్క లక్షణాలు అంటే ఏదో మహాకాయుడు అయి ఉంటాడు, లేదా ఆయన ఆయనకు రెండు నెత్తి మీద రెండు కొమ్ములు ఉంటాయి, లేదా వాళ్ళు భయంకరంగా ఉంటారు, ఆ రకంగా రామాయణం భాగవతం చదివేటువంటి వాళ్ళు అభిప్రాయపడవచ్చు. కానీ భగవద్గీతలో రాక్షసులు దేవతలు అంటే, అలాగే దేవతలు అన్నా కూడా, దేవతలు అంటే మన ఏదో దేవలోకాల్లో ఉంటారు, కానీ ఇక్కడ వ్యక్తి యొక్క చైతన్యాన్ని బట్టి, వ్యక్తి యొక్క స్వభావము నడవడి, అతని యొక్క తీరు, మనకి మూడు లెవెల్స్లో మన వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మన ఆలోచనలు, రెండోది మన మాటలు, మూడోది మన చేతలు. కాబట్టి ఎవరన్నా రాక్షసుడా దేవత మనం తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, అయ్యా నీ ప్లాన్లు ఏంటో చెప్పబోయా, ఆ ప్లాన్లు వింటాను తెలుసు, వీడేదో రాక్షసులాగా ఉన్నాడు అంతే కదా. అలాగే వాళ్ళ మాట తీరు ఏ రకంగా, అహంకారము, దంభము, అభిమానము, క్రోధము, ద్వేషము, ఈర్ష, అంటే నేను తప్ప మరి ఇంకోళ్ళు ఎవరు కరెక్ట్ కాదు, అంతా తెలుసు, చెప్పేదే కరెక్ట్, కానీ ఏమో తెలుసా తెలీదా, లేదా మనం చెప్పేది కరెక్టా కాదా, ఎక్కడ తెలుస్తుంది? శాస్త్రాలు, మనం శాస్త్రాల్లో ఉన్నదే మనం విశ్వసించి దాన్ని మాట్లాడుతూ ఉన్నట్లయితే మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అంటే కదా, ఒక పిల్లవాడైనా కూడా ఒక 60 ఏళ్ళు అయినా ఇంకా సినిమాలు చూస్తూ ఉండొచ్చు, ఇంకా కుటుంబ జీవితంలో అతను లిప్తుడై ఉండొచ్చు 60 ఏళ్ళ వయస్సు, కానీ ఒక కుర్రాడు ఇక్కడ కూర్చున్నాడు, వీళ్ళు భగవంతుడు భజనలు కొంతమంది అనొచ్చు, వీళ్ళకే బతుకంటే ఏంది తెలియదు, హరే కృష్ణ హరే రామ్ అంటే అయిపోయింది. జీవితంలో మనం ఎట డబ్బు సంపాదించాలా, ఎలా మన హోదాన్ని కాపాడుకోవడానికి మనం చతురంగా ఉండాలా, మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటారు సంసారంలో బతకాలంటే మనం ఎట్లా, మనం దేనికైనా కూడా మనం తయారుగా ఉండాలి. కానీ భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడి మీద వదిలేసి వాళ్ళు భగవంతుడు చెప్పినట్టుగా బతుకుతారు, ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఇతరులు ఇబ్బంది పెట్టకుండా, అంటే మనం బాగా కష్టపడుతున్నాం అంటే అనవసరంగా ఇబ్బంది పడుతున్నాం, మనం డబ్బు సంపాదించడానికి ఇతరుల డబ్బును మనం ఎలా సొంతం చేసుకోవాలా అని చూస్తూ ఉంటే ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నాం, వాడిని మోసం చేయాలా, వీడికి అన్యాయం చేయాలా, ఇక్కడ అబద్ధం చెప్పాలా అని కూడా మనం ఈ రకంగా మోసపోయినట్లయితే మనకి ఎంత బాధ కలుగుతుంది. కానీ అబద్ధం చెప్పి కానీ అన్యాయం చేసి కానీ మోసం చేసి వచ్చినప్పుడు మనకెంతో కష్టం కలుగుతుంది. అతను కూడా తన హృదయాన్ని చంపుకుని ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంది, కాబట్టి అతను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎవరన్నా పాడు పనులు చేస్తున్నాడంటే దొంగచాటుగా చేయాలా అంటే ఆయన కూడా ఇబ్బంది పడుతున్నట్టే కదా, ఆయన మనశ్శాంతి చేయలేడు ఆ పనులు. కాబట్టి పాయింట్ వచ్చి దేవతలు రాక్షసులు ఈ మీద విష్ణు భక్త భవే దైవ అసుర తద్విపర్యయం. ఈ అజామిలు వృత్తాంతంలో ఎప్పుడైతే యమదూతులు విష్ణుదూతులు ఒకళ్ళ వాళ్ళు, మామూలుగా యమదూతలు వచ్చే చోటికి విష్ణుదూతలు రారు, విష్ణుదూతలు వచ్చే చోటికి యమదూతలు రారు, అంతే కదా. యమదూతల్ని పట్టుకుపోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర విష్ణుదూతలు ఎందుకు వస్తే ఎవరిపోయిన వాళ్ళు కదా. కానీ అజామిల విషయంలో ఇద్దరు వచ్చారు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అనుసారం అజామిల దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి యమదూతలు వచ్చారు. ఈ విష్ణుదూతలు అంతకంటే తెలివైన వాళ్ళు. అజామిళ్ళు నారాయణ అన్నాడు, అది కూడా మరణకాలంలో నారాయణ అన్నాడు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాలి. నారాయణ అనగానే అక్కడ విష్ణుదూతలు వస్తారు. ముఖ్యంగా అంతకాలంలో నారాయణ అన్న అంటే మనం మనల్ని కాపాడడానికి విష్ణుదూతలు వస్తారు అక్కడికి. ఎవరైతే జీవితం అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశంతో నారాయణ అంటూ ఉంటారు, తర్వాత వాళ్ళు బాగుపడుతూ నారాయణ శబ్దంలో రుచిని పొంది వాళ్ళు ఆనందంతో నారాయణ అంటూ ఉంటారు, సహజంగానే వాళ్ళు మరణకాలంలో నారాయణ అనగలుగుతారు. ఎందుకంటే ఆయనకు మిగతా ఇంట్రెస్ట్ అంతా పోయింది. మనం అనవలసిన పద్ధతులు అంటే అపరాధాలు లేకుండా, అపరాధాలు లేకుండా నామం అంటున్నాం అంటే మెల్లిగా మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది అది. లేదా మనం ఇతరులు మోసం చేయడానికి నారాయణ గోవింద మిగతా వాళ్ళందరినీ మనం మభ్యపెట్టి వెనక్కి నుంచి మనం ఎట్లా వాళ్ళు జేబులు కొట్టాలో వాళ్ళని అన్యాయం చేయాలా, అంటే అలాంటి దొంగస్వాములు అంటారు. దొంగస్వాములు అంటే దొంగస్వాములు ఏం చేస్తారు, బయట వాళ్ళందరికీ మంచివాళ్ళకి కనిపించాడా, కానీ లోపల నుంచి నాకు ఉండేటువంటి తప్పుడు కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి. అదే బయటికి జనాలు నమ్మి ఈయన భగవంతుడు సేవ చేస్తున్నాను డబ్బులు ఇవ్వడం, లేదా జనాలు నమ్మి వాళ్ళు ఆయన మాట ఆయన కబుర్లో వాళ్ళు నమ్మి వాటి పాయింట్ వచ్చి రాక్షసులు దేవతలు దానికి ఇక్కడ స్పష్టమైనటువంటి ఒక రాక్షసుని ఎలా గుర్తుపట్టాలా. రాక్షసులు అంటే వాళ్ళు నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారా, వాళ్ళకి ఇక్కడ ఏమైనా కోర దంతాలు ఉంటాయా. ఎవరన్నా పూర్వజన్మల నుంచి వాళ్ళు ఎంతో మంచి వ్యక్తులుగా బతుకుతూ వచ్చి మళ్ళీ జన్మెత్తినట్లయితే వాళ్ళ శరీరంలో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. లేదా జన్మ నుంచి ఎంతో మంచి వ్యక్తులం అట్లా ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ మనం మంచి వ్యక్తులం, సో మనం మంచి వ్యక్తి కాబట్టి మనకు అటువంటి శరీరం అటువంటి మనస్సు దాంతో మనం పుడతాం. అంటే అప్పుడు దానికి పొంతన ఉంటుంది ఆ శరీరానికి ఆ వ్యక్తి యొక్క స్వభావానికి. కానీ ఎవరైనా వ్యక్తి భోగాల కోసం ఇంద్రియ తృప్తి కోసం బతుకుతో అతను మళ్ళీ తన ఆలోచనలు మార్చుకుని అతను నేర్చుకుని బాగుపడాలండి, అప్పుడు దాంతోపాటు వెంటనే శరీరం మారదు. మనం వెనకటి నుంచి మంచి వ్యక్తిగా ఉంటే శరీరం కూడా మనకు ఒక అనుకూలమైనటువంటి శరీరం వస్తుంది. కానీ ఈ జన్మలో మనం నిజానికి రాక్షసుల్లాగా పుట్టి మనం భక్తుల సాంగత్యం వల్ల అనుభవం వల్ల ఇట్లా బతికితే మనకి దుఃఖాలు పెరుగుతాయి, తప్పితే సుఖపడేది లేదు. కాబట్టి నేను నా రాక్షస ఆలోచనల్ని అలవాట్లు మార్చుకోవాలి. అంటే శరీరాన్ని మార్చుకోవడం వీలు కాదు, కానీ ఆలోచనలు మార్చుకోవచ్చు. కాబట్టి పాయింట్ వచ్చి ఆలోచనలు బట్టి మన మాటలు ఉంటాయి, ఆలోచనలు బట్టి మన చేతలు ఉంటాయి, అంతే కదా. మనం ఏం ఆలోచిస్తుంటే అది ఇక్కడ నిర్వచనం వచ్చి స్వభావాన్ని బట్టి రాక్షసులు లేదా దేవతలు. మనం రాక్షసులుగా పుట్టినా కూడా మనం రాక్షసులుగా ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడు, కానీ నారదుడి సాంగత్యాన్ని పొంది ఆయన నిర్ణయించుకున్నాడు, నేను రాక్షసులాగా బతకూడదు, నారదు యొక్క ప్రభావం కదా. అటువంటినే ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా పర్మనెంట్గా దేవతనేం కాదు, ఎవరు పర్మనెంట్గా రాక్షసులేం కాదు. మనం ఎలా కావాలంటే అలా బతకచ్చు. రాక్షసులు దేవతలుగా మారిపోవచ్చు, దేవతలు రాక్షసులుగా మారిపోవచ్చు, లేదా ఒక దేవత తన జీవితాంతం దేవతలాగానే బతకచ్చు. దట్స్ అప్ టు యూ. కాబట్టి మనుషులు మనం గుర్తుపట్టాలంటే, ఇప్పుడు నేను భక్తుడు కానంత వరకు నేను ఈ సినిమాలు చూస్తూ మాంసాహారం తింటాం, మనం ఇంద్ర తృప్తి జీవిత లక్ష్యం అనుకుని చెప్పినట్టుగా. కానీ తర్వాత మళ్ళీ మనం భక్తుల సాంగత్యంలో వచ్చి, లేదు నేను సినిమాలు చూడకూడదు, మాంసం తినకూడదు, అదే వ్యక్తి ఇప్పుడు ఏమైనా మారిపోయినాడు. కాబట్టి ఇక్కడ చెబుతుంది, ఎవరైతే ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, అంటే తన శరీరాన్ని ఆత్మ వికాసం కోసం, ఆత్మ ఆనందం కోసం, ఆధ్యాత్మిక సంబంధం కోసం, భగవంతుడి సేవ కోసం, మన మనసులో ప్రస్తుతం తప్పుడు ఆలోచనలు ఉండొచ్చు. కానీ మనం హరే కృష్ణ నేను ఈ తప్పుడు ఆలోచనలకు లోను కాకూడదు, నేను ఈ తప్పుడు ఆలోచనల నుంచి బయటపడాలా, ఈ ఆలోచన నా మనసులోంచి గెంటివేయాలా, అంటే మనం హరే కృష్ణ అంటే ఏం చేస్తున్నాం, లోపలుండే చెడునంతను కూడా బయటికి తరివేయడానికి. హరే కృష్ణ లోపల పెరుగుతూ ఉంటే లోపల ఈ భక్తికి సంబంధం లేనటువంటి మన భోగపు ఆలోచనలన్నీ మెల్లిగా బయటికి పోవడం ప్రారంభమవుతుంది. మనం ఏది కావాలని దాన్ని మన హృదయంలో కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ప్రతి మనిషి ఆనందం కోసం వెతుకుతున్నాడు. కొంతమంది ఇక్కడ చెప్పినట్టుగా ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం, లేదా ఇంద్రియాలతో కలిగేటువంటి ఆనందం, ఇంద్రియాలతో కలిగేటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు రాక్షసులు, లేదా శరీరాన్ని ఆత్మను మేలుకొల్పి ఆత్మ యొక్క స్వభావమైనటువంటి భగవత్ ప్రేమలో కలిగే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు దేవతలు. మరి మనం గమనించుకోవాలా, నేను ఏ రకంగా నేను ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి మనిషి కూడా దాన్ని బట్టి మనకెవరు చెప్పగలరు నువ్వు రాక్షసుడు అయ్యా నువ్వు దేవత అయ్యా అని చెప్పి మనకే తెలుస్తుంది కదా. మన ఎలాంటి ఆనందాన్ని పొందడానికి మనం బతుకుతున్నాము, పొరపాటు చేయకూడదు, ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఆయన రాక్షసుడే ఉంటాడు, లేదా ఆయన తిలకం పెట్టుకోలేదు కాబట్టి రాక్షసుడే ఉంటాడు, సంబంధం ఏం లేదు. తిలకం పెట్టుకోవడం మంచిది, ధోతి కట్టుకోవడం మంచిది, కానీ ధోతి కట్టుకుని తిలకం పెట్టుకుంటే మనం దేవత అయిపోయాం అనుకుంటే అది పొరపాటు, సంబంధం ఏం లేదు. కొంతమంది మిలిటరీలో ఉంటారు, మిలిటరీలో వాళ్ళకి పర్మిషన్ లేదు, లేదా మనం ఏదైనా ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉంటాం, వాళ్ళ సంస్థలు పనిచేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, వాళ్ళు ఒప్పుకోరు. ఇట్లా మీరంతా ఈ రకం పెట్టుకుని తిరగడం అందరూ, అంటే కాలేజీ లెక్చరరు ఇట్లా పంచి కట్టుకుని రావడానికి లేదు, ఇట్లంతా మిమ్మల్ని చూపించుకోవడానికి వీలు లేదు, అందుకే యూనిఫామ్ వేస్తూ ఉంటారు. యూనిఫామ్ ఎందుకు వేస్తూ ఉంటారు, ఇది మనం అక్కడికి వచ్చి మనం ఈ కుల మతాల విచక్షణ లేకుండా ఉండే, అందరూ కూడా స్కూల్ పిల్లకాయలంతా కూడా యూనిఫామ్, అంతా కూడా యూనిఫామ్, అందరూ కూడా టై కట్టుకోవాలి, బూట్ వేసుకోవాలి, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, కాలేజీలో ఉండే యూనిఫామ్. పాయింట్ వచ్చి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా భగవద్గీత జ్ఞానం అన్నట్లయితే, ఇప్పుడు 16వ అధ్యాయంలో మనకి జ్ఞానం ఇవ్వబడుతుంది. మనలో ఉండేటువంటి రాక్షస ఆలోచన అలవాట్లేంది, మన ఇతరుల్ని మనం ఎలా గుర్తించాలా, దేవతల్ని వాళ్ళు దేవతల రాక్షసులు ఎలా గుర్తించాలా. అంటే ఇక్కడ భగవంతుడు ఈరోజు చదువుతున్నటువంటి శ్లోకంలో ఇంద్రియ తృప్తి ముఖ్య అవసరమని రాక్షస స్వభావాలు భావించుదురు. ఇంద్రియ తృప్తి అంటే మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలని మనం ఉదాహరణకి మన 4తో మనం మాంసాహారం తినచ్చు, మన 4ను ఉపయోగించి 4తో మనం భూత మాటలు మాట్లాడచ్చు, లేదా సంసారానికి చెందిన మాటలు మాట్లాడచ్చు. అంటే వీళ్ళంతా రాక్షసులు, వాళ్ళు ఆత్మని మర్చిపోయి భగవంతుని మర్చిపోయి వాళ్ళు ఈ శరీరం అనుకుని ఈ శరీర భోగాలకు చెంది, అందుకే ఎక్కడన్నా అడిగే ప్లాన్లు వాళ్ళు జీవిత పర్యంతం ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఈ పెట్రోల్ వేయడం కానీ, అర్బనైజేషన్ కానీ, లేదా ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేదా రీసెర్చ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తున్నారు కదా, ఎంతోమంది యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నారు, ఎంతోమంది ఈ జీవితాన్ని, గ్రామీణ జీవితాన్ని మార్చేసి ఏ రకంగా మనం ఇట్లా ఇవన్నీ చేసేలా, ఈ హైవేలని, టౌన్లని, ఆటోమొబైల్స్ అని, కంప్యూటరైజేషన్ అని చేయడం తప్పని కాదు. మనం ఈ విధంగానే సుఖపడగలము. ఆత్మ ఆధ్యాత్మిక అవసరాలు అనేవి ఉన్నాయి అనేవి గుర్తించకుండా భక్తులు కూడా మనం ఇవన్నీ వాడుతూ ఉంటాం, కంప్యూటర్లు వాడుతున్నాం మనం కూడా ఇవన్నీ. కాబట్టి కంప్యూటర్ వాడడమే కాదు, ఏ ఉద్దేశంతో నువ్వు కంప్యూటర్ని వాడుతున్నావు? మనం కూడా మైక్ వాడుతాం, వాడు సినిమా పాటలు పాడుతున్నాడు, వాడు రాజకీయాలు చేస్తున్నాడు మైక్ పెట్టుకుని, న్యూస్ పేపర్లు అంతా అయింది ప్రతి ఒక్కడు. ఇంకా మనం అంటూ ఉంటాం, ఇంతకుముందు రాక్షసులకి దేవతలకి మధ్య యుద్ధం ఉండేది, ఇప్పుడు రాక్షసులకి రాక్షసులకి మధ్య యుద్ధం. నేను అనుభవించాలి, నేను అనుభవించాలి, ఇద్దరు కొట్టుకుంటున్నాను. ఇంతకుముందు ఏంది, నేను అనుభవించాలి ఎవడు లేదు, లేదు దేవుడు చెప్పినట్టుగా మనం బతకాలి. పాండవులు నేను అనుభవించను నువ్వు అనుభవించడం కాదు, భగవంతుడు చెప్పినట్టుగా మనం ఈ ప్రభుత్వాన్ని నడపాలండి. యుద్ధం చేయడానికి తయారైనాడు అర్జునుడు, యుద్ధం చేయడానికి తయారైనాడు అర్జునుడు. యుద్ధాన్ని కృష్ణుడిని తృప్తిపరచడం కోసం చేశాడు. దుర్యోధనుడు యుద్ధాన్ని తన ఇంద్రియ తృప్తి కోసం, ఐ వాంట్ టు డూ లైక్ దిస్. అర్జున్ ఇస్ సేయింగ్ కృష్ణ వాంటెడ్ మీ టు డూ లైక్ దిస్, అంతే కదా, అది తేడా. అంటే ఒక రాక్షస వ్యక్తి ఎప్పుడు కూడా శాస్త్రాల్లో చెప్పింది ఏంది, ఆచార్యులు చెప్పినటువంటిది ఏంది, ఇంతకు ముందుండేటువంటి మహాత్ములు చేసినటువంటిది ఏంది, నా జీవితం మనిషిగా పుట్టి నా జీవితంకు ఉద్దేశం ఏంది. చాలామంది ఏమంటుంటే చనిపోతాం సమయం ఏం సుఖపడాలన్నా చనిపోయే లోపలే కదా వాళ్ళు అనేది. కానీ భక్తులు వాళ్ళు కూడా అనేది మనం చనిపోతాం ఈ సుఖాలు ఇవన్నీ ఏంది, ఇవన్నీ పక్కన పడి చనిపోయేవాడికి అంతే కదా. నేను చూద్దానుకో ఈరోజు రాత్రి నువ్వు చస్తావే అని చెప్పి నీకేం తెలియచేట్లంటే అప్పుడు నా ఆస్తిని అంతా ఏం చేయాలా, నేను చనిపోయే ముందు నేనేం చేయాలా, ఇట్లంత ఆలోచనలు అలా. నువ్వు చనిపోతావు రాత్రి కంటే వాడు వెంటనే ఆస్తిని పెళ్ళాం బిడ్డలు గెటరేయాలా, లేదా చావును తప్పించుకోవడానికి ఏం చేయాలా, ఇట్లా ప్రయత్నం చేస్తాడు. అంటే అతనికి ఏం జ్ఞానం లేదు, చావు అనేది తప్పించుకోలేము. చావు వస్తుందంటే రాక్షసులు దాన్ని ఎట్లా మనం చావును తప్పించుకోవాలా. అంటే ఇంతకుముందు ఏం చేస్తాడు హిరణ్యకశిపుడు, వీళ్ళంతా తపస్సు చేసి వరాలు పొంది అమరత్వాన్ని సాధించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ రోజులో వీళ్ళు రీసెర్చ్ చేసి ఏ మందులు తీసుకుంటే మనం ఏం చేస్తే మనం ఈ చావును తప్పించుకోవచ్చు. దాని గురించి ఒకటి రెండు స్టోరీలు గుర్తొస్తున్నాయి నాకు. అంటే ఒక ఆయన అనుకున్నాడంట, అతి తెలివితేటలు, యమరాజు దగ్గర రాకుండా ఉండడానికి ఏం చేయాలా, యమరాజు అందరి దగ్గరికి వస్తాడు కదా ఏదో ఒక టైంలో, కొంతమంది దగ్గరికి 40 ఏళ్ళకి వస్తాడు, కొంతమంది దగ్గర 80 ఏళ్ళకి వస్తాడు. ఒక ఆయన బాగా తెలివితేటలు ఇప్పించి భక్తులు కూడా యమరాజు దగ్గరికి రాకుండా ఉండాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే రామనామం ఉంటుందో, ఎక్కడైతే హరినామం ఉంటుందో, హరినామం ఉన్న చోట యమరాజు పైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ మన దేవుడి నుంచి గైడెన్స్ తీసుకుంటుంటే యమరాజు మన జోలికి వచ్చే అవకాశం లేదు. యమరాజు ఎవరి దగ్గరికి వస్తాడు, దేవుడి నియమాలను పాటించిన వాడి దగ్గరికి యమదూతలు వస్తారు. నువ్వు ఆల్రెడీ దేవుడి నియమాలు పాటిస్తావు అంటే యమరాజుకి అక్కడేం పని ఉంటుంది, నువ్వు జీవితంలో భగవంతుడి సేవ చేయాలని చెప్పి భగవంతుడిని కీర్తించాలని చెప్పి ఇతరులకి ఈ రకంగా మేలు చేయాలని బతుకుతుంది, యమరాజుకి అక్కడ పనే ఉంది ఆయనకి, యమరాజు పనే లే. ఎవరైతే దేవుడి సొమ్ము సొంతం చేసుకోవాలా, దేవుడి సొమ్ముని నేను అనుభవించాలా, ఇతరులు దేవుడి సొమ్ముని ఎందుకు అనుభవించాలా, అది కూడా నేనే అనుభవించాలి, ఇట్లాంటి యమరాజు వచ్చి చావగొట్టి నువ్వు ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తాను. కాబట్టి ఒక వ్యక్తి ఏం చేశాడు, భక్తులు యమదూత దగ్గర రాకుండా ఉండడానికి వాళ్ళు ఎప్పుడు భగవంతుని నియమాలు పాటించడం, భగవంతుడు నాకు సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి ఇప్పుడు భగవన్ నామాన్ని జపం చేయడం ఇది చేస్తుంటారు. అది తినని మార్గం. అది భగవంతుడి నియమాలను పాటించేవాడు యమరాజు యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తాడు. ఏ రంగ ప్రభుత్వ నియమాలను పాటించినటువంటి వాడు పోలీసుల కంట్రోల్కి వస్తాడు. యమదూతులు అంటే ఎవరు వాళ్ళు, యమదూతులు అంటే దేవుడి వైపు నుంచి పోలీసులు. ఇక్కడ మనకి పోలీసులు అంటే అర్థమవుతుంది, వాడిని పట్టుకుపోవడానికి పోలీసులు వచ్చారని వాడు ఏదో చేసింటాడు, దొంగపోయిన పాడి పని చేసింటాడు. అట్లా యమదూతులు వస్తున్నాయంటే మనం దేవుడి నియమాలకు విపరీతంగా మనం ఏవో పాడు పనులు చేస్తుంటాం. యమదూతులు మన దేవుడి నియమాల అనుసారం బతుకుంటే యమదూతులు మన దగ్గర, దేవుడు విష్ణుదూతలు వస్తారు మన దగ్గర పట్టుకుపోవడానికి. అటు ఒక ఆయన ఏం చేశాడు, భక్తుడు కాకుండానే నేను యమదూతల దగ్గరికి రాకుండా, మనకి రెండే మార్గం, నువ్వు భక్తుడు అయితే యమదూతల నీ దగ్గర రాడు, భక్తుడు కాకపోతే యమదూత, ఎందుకంటే నువ్వు ఎలా బతికినా కూడా తప్పుగానే బతుకుతున్నట్టు లెక్క. సంసారంలో మంచి చెడు అంటూ ఉంటారు, కానీ భగవద్గీత జ్ఞానం ఉన్నవాళ్ళు భగవంతుడి మార్గంలో పోతున్నవాడు మంచివాడు, అది కానటువంటి వాళ్ళంతా కూడా అది మేము చదువుతున్న డెఫినేషన్ కాదు, భగవంతుడు అంటున్నాడు. భగవద్గీతలో ఒక శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు గీత 6వ అధ్యాయంలోనూ 7వ అధ్యాయంలో శ్లోకం కృష్ణ సేస్, అనువాదం ఈ రకంగా ఉంటుంది, దాని అనువాదం, అంగీకరించని వాడు లేదా నన్ను అవజానంతి మామూడ, కరెక్ట్, అవజానంతి మామూడ ఒకటే డెఫినేషన్ భగవద్గీత, అవజానంతి మామూడ మానుషం తను ఆశ్రితం పరంభావం అజానంతో మామభూత మహేశ్వరం. ఎవరైతే కృష్ణుడు అందరికీ భగవంతుడు అందరికీ నియామకుడు, అందరూ భగవంతుడి అధీనంలో బతుకుతున్నారు, అవజానంతి మామూడ మానుషంతో పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం, జీవులందరికీ భగవంతుడు ఆయన వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడని, తర్వాత భగవంతుడు మనలాగా కనిపించినా కూడా ఆయన మనలాంటి పరిమితమైనటువంటి ప్రకృతి నియమాలకి బధుడైనటువంటి వ్యక్తి కాదు, అవజానంతి మామూడ మానుషం తను ఆశ్రితం. కాబట్టి ఎవరైతే కృష్ణుణ్ణి అంగీకరించరో గుర్తించరో వాళ్ళందరినీ భగవంతుడే ఉన్నాడు, వాళ్ళంతా కూడా రాక్షసులు. నేను ప్రవచనం ప్రారంభంలో కూడా చెప్పా, విష్ణు భక్త భవే దైవ, మీరు శివుణ్ణి స్వీకరించినా కూడా రాక్షసులే. కృష్ణుణ్ణి లేదా విష్ణుమూర్తిని తప్ప మీరు మామూలుగా ఎవరి భక్తులు కాదు, మామూలుగా రాక్షసులు. అప్పుడప్పుడు మీరు శివ భక్తులు, మనం అమ్మవారి భక్తులు ఇట్లంతైనా కూడా మనం రాక్షసులుగానే భావించబడతాం. ఎందుకంటే కోరికలు ఉన్నటువంటి వాళ్ళు కామేశ్వర హృత జ్ఞాన ప్రపద్యంతి అన్యదేవత. నిజంగా మనసు నిర్మలంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తారంట. కోరికలతో బుద్ధి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు దేవతలను పూజిస్తారు, లేదా అసలు వాళ్ళు ఏమి పూజించరు, వాళ్ళే అన్యాయాలు అక్రమాలు చేసి సుఖపడాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవతలను పూజించేటువంటి వాళ్ళు, పూజలు చేయనటువంటి వాళ్ళు అంతా కూడా రాక్షసులే. కానీ ఎవరైతే అంటే మన జీవితం అందుకే అంటూ ఉంటాడు, ఒక వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు కానీ కృష్ణుని అంగీకరించడు, ఇంకో వ్యక్తి చెడు పనులు చేస్తూ ఉంటాడు కానీ భగవంతుని అంగీకరించి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే అతను చెడు పనులు చేయకూడదని తెలుసు కానీ మనసు అదుపులో లేదు, కానీ అతను హరే కృష్ణ అంటున్నాడు. అతనికి ఒక అవకాశం ఉంది, ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నాడు, బాగుపడతాడు. రెండో వ్యక్తి ప్రపంచ దృష్టిలో మంచివాడే కానీ అతను భగవంతుడు అవసరం నాకేముంది, మంచిగా ఉంటే చాలు, అంటే అతని ఆత్మజ్ఞానం లేదు, అతనికి పునర్జన్మ ఉందని తెలియదు, తర్వాత మనం ఆధ్యాత్మిక బతకాలని అతనికి తెలియదు, కేవలం మంచితనం అనుకుంటున్నాడు. ఈ రకంగా అతను ఇతరుల్ని తప్పుదారిలో, ఎవరైతే కేవలం శరీరపరంగానే బతుకుతారో అటువంటి వాళ్ళు ఇతరులను కూడా పెడదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెబుతుంది, కృష్ణుణ్ణి లేదా విష్ణువుని లేదా అవతారాల్ని ఎవరైతే జీవితంలో తెలుసుకుంటారో, నేను నరసింహస్వామిని నమ్ముకోవాలా లేదా వెంకటేశ్వరం నమ్ముకోవాలా, మళ్ళీ అన్ని కలిపి నమ్ముకుంటే మనం కొద్దిగా వెంకటేశ్వరం, కొద్దిగా శివుడు, కొద్దిగా అమ్మవారు, ఆ వ్యక్తి మళ్ళీ ఏ కేటగిరీలోకి వస్తాడు, రాక్షసుడే. ఎందుకంటే అతను తెలియక కృష్ణుడిని తీసుకున్నాడు. తెలిస్తే అతను మిగతా ఎందుకు చెప్పింది, కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిసిపోతే ఇంక నీకు మిగతా అన్ని పూజ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అతను కూడా రాక్షసుడి కేటగిరీలోనే. అంటే రాక్షసుల యొక్క ముఖ్యమైనటువంటి పని, ఎవరైతే ఆత్మతృప్తి ఆత్మానందం కోసం ప్రయత్నం చేయటం లేదో అటువంటి వ్యక్తులు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. జీవితాంతం వరకు వాళ్ళు ఈ సంఘర్షణ, ఎదురు దెబ్బలు, ఓటమి అనేవి. ఎందుకంటే ఇంద్రియ తృప్తి ఆ పద్ధతిలో మనం సుఖపడే అవకాశం లేదు. ఎవరు ఎంత ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. భాగవతంలో ఒక శ్లోకం అంటాడు, మామూలు వ్యక్తుల సంబంధంలో సుఖదేవుని అంటాడు, ఎవరైతే సంసారంలో అజ్ఞానంలో సుఖం కోసం వెతుకుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా కష్టపడతారు. ఎవరైతే ఆ సుఖాన్ని వెతకడం వదిలిపెడతారు, మన సంసార సుఖాలను వెతకడం వదిలిపెడితే కనీసం మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, మనం మోసాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతవరకు మనకు ఆధ్యాత్మిక సుఖం దొరకకపోయినా కూడా కొంత సంసారపు కష్టాల నుంచి మనం కొద్దిగా తప్పించుకున్నట్టుగా, లేదా కష్టపడ్డని తప్పించుకున్నట్టే కనీసం. అటు తర్వాత ఈ ఇంద్రియాల యొక్క స్వభావం, అవి క్షణికమైన సుఖాలు కాబట్టి వ్యక్తులు నానా రకాలుగా అగచాట్లు పడుతూ ఉంటారు. ఇది తింటే బాగుంటుందా, అది తింటే బాగుంటుందా, ఇది కట్టుకుంటే బాగుంటుందా, అది కట్టుకుంటే బాగుంటుందా, దీంతో తిరిగితే బాగుంటుందా, దాంతో తిరిగితే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా, అక్కడ ఉంటే బాగుంటుంది, ఎప్పటికప్పుడు. ఎందుకంటే అసలు నిజానికి ఎక్కడా మనం సుఖపడలేం, కానీ వాళ్ళు అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అమెరికా పోతే బహుశా ఇది తింటే అది చేస్తే ఇట్లా. కానీ దాన్ని ఏమన్నాడు ఇక్కడ, వేలాది ఆశాపాశములు ఇచ్చే బద్దులై గత కామక్రోధాలు. భక్తుడైనటువంటి వాడికి కామక్రోధాలు అనేవి కదా. క్రోధం అంటే తీరని కోరికలు, కామం అంటే ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి. కానీ ఆ కోరికలు తిరగకపోతే అప్పుడేమవుతుంది, క్రోధంగా మనిషి తను అనుకున్నట్టుగా ప్రతిదీ జరగదు. ఎందుకంటే మనం కంట్రోలర్స్ ఉంటాము కాబట్టి ఎవరైతే భక్తులు కారో అటువంటి వాళ్ళకి కామక్రోధాలు అనేటువంటి వాళ్ళని నిరంతరం సతాయిస్తూ ఉంటాయి. కోరికలు తీరుతూ ఉంటే ఇంకా ఒకరు సైకిల్ దొరికితే స్కూటర్ కావాలి, స్కూటర్ దొరికితే కారు కావాలి, కారు దొరికితే నాకు దానికంటే కూడా ఇంకా మంచి మోడల్ కారు కావాలి. మేము చాలామందిని చూసాం, ఆయన ఏమంటాడు, నేను ప్రతి 2 సంవత్సరాలు కారు మారుస్తాను సార్ అని చెప్పి. డబ్బులు పాడు చేయడం ఉంది కదా, ఉన్న కారు బాగానే ఉంది కదా చక్కగా వాడుకోవచ్చు. అంటే నువ్వు కారు మార్చావంటే ఉన్న కారుని సగం రేటుకి అమ్మేయాలా, మళ్ళీ కొత్త కారు మోడల్ కొత్తది తీసుకోవాలని దానికి ఇప్పుడు 4 లక్షలు తర్వాత 8 లక్షలు పెట్టి కారు కొనాలా. నీకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవడానికి కారు కావాలా, కానీ 2 సంవత్సరాలు 2 కారు మాత్రం అదేంది అది. కానీ వీళ్ళ కోరికలు లేటెస్ట్ ఏదొచ్చినా కూడా ముందునే వాడాలి దాన్ని, అవసరమా లేదా అంత డబ్బు పాడు చేయడం. తర్వాత మనం ఇతరులకి మేలు చేయొచ్చు కదా, ఇట్లంత ఆలోచనలు వాళ్ళకి నేను బానిసలే. అందుకే ఇక్కడ అన్నాడు, వారు కామక్రోధములకు బానిసలై ఇంద్రియ భోగముకు అధర్మ మార్గం. మామూలుగా మనుషులు తినడానికి ఎవరికి ఇబ్బంది లేదు ఈ ప్రపంచంలో, కానీ తినడం కాకుండా ఇదే పాయింట్ని ఆయన అంటాడు వామన్ దేవుడు. ఎవరైతే తిన్న తిండితో సుఖపట్టలేదో అటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడూ సుఖపడలేరు. 4,000 కావాలంటే 40,000 కావాలంటే 4 లక్షలు కావాలంటే 40 లక్షలు కావాలంటే 4 కోట్లు తిండితో సుఖపడితే ఈరోజు తిండి దొరికి అయిపోయింది ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ లెక్కల్లో ప్రారంభమైతే ఇంకెక్కడికైనా పోవచ్చు మన లెక్కలు కదా. కాబట్టి అధర్మ మార్గం, ఒకసారి మనసు అదుపు తప్పిందంటే వ్యక్తి మనం ఏ నరకానికి పోవాలా, మనం ఏం పాపం పని చేస్తున్నాము, భవిష్యత్తులో ఎలా ఇది బంధాలను కలిగిస్తుంది, ఏం ఆలోచన లేదు. అంటే ఒకసారి మనం మతి పోగొట్టుకున్నట్టయితే వ్యక్తి ఏం చేస్తాడు, అధర్మ మార్గం, అతనికి కళ్ళు కనిపించవు. అంటే వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు కదా, మనం బానిసలైన ఇల్లు అమ్మేసి జూదం ఆడడం, లేదా మనం అంత మన పదవుల కోసం ఏ అన్యాయాలు అని చేయడం, ఇవన్నీ కూడా దేనికైనా కూడా తయారవుతూ ఉంటారు. ఏమంటారు, ఒకసారి మనం ఇంద్రియ భోగాలకి బానిసలైనట్లయితే మనకి కళ్ళు కనిపించకుండా కష్టాలు కలుగుతున్నా కూడా మనం పట్టుకోదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ ఇది పోతే పోయింది మళ్ళీ ఈ మాట నేను ప్రయత్నం చేయాలా, ఈ మాట నేను చదువుకోవాలా. కాబట్టి అజ్ఞానంలో ఉండేటువంటి వ్యక్తి చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటాడు, కష్టాలు తగిలినా కూడా అర్థం చేసుకోలేడు. ఎప్పుడైతే కొంత జ్ఞానోదయం అవుతుందో అప్పుడు చేసిన పనులు మళ్ళీ ఎందుకు చేయాలా, కష్టాలు కలిగించే దానిలో మనం తలకాయ ఎందుకు చూస్తాలా, మనం భగవంతుడి శరణు పొంది మనం ఆయన ఆదేశాలను పాటిస్తూ మనం బతికినట్లయితే నిజమైనటువంటి తృప్తిని ఆనందాన్ని పొందాం. కానీ రాక్షసులకి అర్థం కాదు. కాబట్టి ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నం చేసేవాడు రాక్షసుడు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు అతడు దేవత. కానీ మనం ఈ హరే కృష్ణ మంత్రం అన్నాం కోరికలు తీర్చుకోవడం కోసం అయినట్లయితే మనం రాక్షసులు కానీ బతుకుతుంటాం. మనం హరే కృష్ణ హరే బయటకు చూడడానికి భక్తుల్లాగా ఉంటాం, కానీ దాని ఉద్దేశం మన కోరికలు తీర్చుకోవడం అనేట్లయితే. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం భోగపు ఆలోచన నుంచి బయటపడి మనం భగవంతుని సేవలు ఆత్మతృప్తి కోసం మనం చేస్తున్నాం అని అంటాం. హరే కృష్ణ హరే కృష్ణ.